శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికే భగవద్గీతను బోధించవలను. అనగా ఈ చర్చనీయ విషయము భక్తులకు సంబంధించినదే గాని తాత్విక కల్పనాపరులది కాదు. అయినను ఈ భగవద్గీతను సదుతో ప్రకటింప యత్నించువారు భక్తి యోగమున పురోగమించి శుద్ధమగు భక్తిమయ జీవనస్థితికి చేరగలరు. అట్టి శుద్ధభక్తి ఫలితముగా మనుజుడు భగవద్ధామును తప్పక చేరగలడు. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానంజన శలకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. అయ్య కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితినామని నమాచార్య పదాయ నితాయ కృప ప్రదాయని గౌరకథ దామోదాయ నగర గ్రామతారిణి నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితినామని నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ కృపా సింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవశాది గౌరవక్తవృంద. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఏదం పరమం గుహ్యం మద్వక్ష్యభిదాసతి భక్తిమయం పరం కృత్వా మమే వైసతి సంశయః. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయంగా కలుగును. అంతేమన అతను నన్నే చేరగలడు. ఇక్కడ భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకం కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. దీంట్లో ఎన్నో విషయాలు భగవంతుడు వివరిస్తున్నాడు. ఇంతకుముందు శ్లోకాలు అయితే మనం ఇక భగవంతుడు ఆయనకు శరణాగతి మనం చెప్తున్నాడు. సర్వధర్మన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంతం సర్వ పాపభ్యో మోక్షక్షం ఆశ్రక. ఇది జనరల్ గా అందరికీ సంబంధించిన శ్లోకం. ఇది ప్రతి ఒక్క జీవికి సంబంధించిన శ్లోకము. శరణాగతి పొందేదైనటువంటిది ఈ శ్లోకం వచ్చి భక్తులకు సంబంధించింది అన్నమాట. ఏదం పరమం గుహ్యం మద్భక్తేశ్వర భుజాస్యతి భక్తిమయం పరం కృత్వా మామే వైశ్యతి సంశయ. ఇక్కడ భగవంతునికి దగ్గరైనటువంటి విధానాన్ని చెప్తున్నారన్నమాట. ఏ విధంగా నాకు దగ్గరవుతావు, నన్ను పొందేటువంటి మార్గమేమి అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారన్నమాట. మనము సాధారణంగా తీసుకున్నట్లయితే ఈ భక్తియుక్త సేవలో కూడా రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి వచ్చి భజనానంది, రెండు వాళ్ళు వచ్చి గోష్ఠానంది. భజనానంది అనేటువంటి వ్యక్తి అతనెప్పుడు తన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈ సమాజం నుంచి దూరంగా ఉంటారన్నమాట. భౌతిక వ్యక్తి భౌతిక కార్యక్రమాల నుంచి భౌతిక వ్యక్తుల నుంచి వాళ్ళు దూరంగా ఉండి ముఖ్యంగా ఈ హిమాలయాలు లేదంటే బృందావన్ తాదాకుండు లాంటి ప్రదేశానికి వెళ్లి అక్కడ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాళ్ళకి ఎటువంటి ఈ భౌతిక వ్యక్తి కల్మషాలంటూ వద్దనుకుంటారు. వాళ్ళు ఈ భౌతిక వ్యక్తులనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను వాళ్ళు, ఎందుకంటే అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల నేనేమన్నా పతనమవుతానేమో అనేటువంటి భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భౌతిక ప్రపంచం ఉన్నటువంటి ఈ జన సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయి బృందావనంలోనో లేదంటే ఈ హిమాలయాలు ఎక్కువగా సాధువులు ఉంటుంటారు. వాళ్ళు కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తారు. వాళ్ళ యొక్క గమ్యం వచ్చి వాళ్ళ గమ్యం అంటే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. వాళ్ళ పూర్తి గమ్యం వచ్చి నేనెట్లా పవిత్రం కావాలి, నేనెట్లా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి, నేనెట్లా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, భగవద్ధామం చేరాలి అనేది వాళ్ళ యొక్క గమ్యం అనమాట. దీన్ని భజనానంది అంటారు. రెండో రకం వ్యక్తి వచ్చి గోష్ఠానంది. ఇతను వచ్చి డిఫరెంట్ అనమాట. ఇతను ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటాడు. అదే సమయంలో ఇతరులను కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి పరచాలని చెప్పి అతను ఎంతో కృషి చేస్తాడనమాట, ప్రచారం చేస్తాడు. ఒక వ్యక్తి ఏమో తన ఆధ్యాత్మిక అభివృద్ధిని చూసుకుంటూ నేను జన సమానం ఉన్నట్టయితే నేను పడిపోతానని చెప్పి అతను దూరంగా ఉండి భక్తిని ఆచరిస్తాడు. రెండో వ్యక్తి తన ఆధ్యాత్మిక అభివృద్ధి చూసుకుంటూ అతను పూర్తిగా సాక్రిఫైస్ అంటే దేనినైనా చేయడానికి ఈ జనాలను ఉద్ధరించడం కోసం అతను సిద్ధంగా ఉంటాడనమాట. అతను శారీరకంగా దుఃఖాలను తీసుకుంటాడు, మానసికంగా కష్టాలను తీసుకుంటాడు. ఈవెన్ తన శరీరానికి తన ఆత్మను కూడా, అంటే తన మరణించడానికి కూడా సిద్ధమవుతాడు అనమాట చివరికి. అంటే ఈ జనాలను ఉద్ధరించడం కోసము పూర్తిగా అతను తనను తానే అర్పించుకుంటాడు అనమాట. ఇటువంటి వ్యక్తిని భజనానంది అంటారు అనమాట. ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే అతను, అతను తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మహవంశే జీవలోకే జీవభూత సనాతన మనస్తష్టాంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ యొక్క మహవంశే జీవలోకే జీవభూత సనాతన, ప్రతి ఒక్క జీవులు నా శాశ్వతమైనటువంటి అంశాలు, అవి సనాతనమైనటువంటివి అనేది మర్చిపోయింటాడనమాట. భౌతిక ప్రపంచంలో వ్యక్తి అతను నిజంగా అతను భగవంతుని యొక్క అంశము, పవిత్రమైనటువంటి ఆత్మ ప్రతి ఒక్కరూ. అతనేం చేస్తాడంటే జీవభూత సనాతన, నేను సనాతనమైనటువంటి వ్యక్తిని, శాశ్వతమైనటువంటి వ్యక్తిని అని చెప్పి మర్చిపోయి మనస్సష్టాంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ మనస్సు ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాన్ని పొంది కర్షతి అంటే కష్టాలనే అనుభవిస్తూ ఉంటాం. నేను భగవంతుని యొక్క అంశాన్ని, నేను శాశ్వతమైనటువంటి సనాతనమైన జీవనని చెప్పి మర్చిపోయింటాడు. మర్చిపోయేదే కాదు, నేను శరీరాన్ని చెప్పి భావించి మనస్సు ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరంలో దుఃఖపడుతూ ఉంటాడు. ఇది భక్తుని తెలుసు అనమాట. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇదే, వాళ్ళు ఏమనుకుంటారు శరీరం అని చెప్పి వాళ్ళు ఈ యొక్క ఇంద్రియాలని భోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ మనస్సష్టాంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. అయితే నిజానికి వాళ్ళు ఆనందిస్తున్నారంటే లేదు. వాళ్ళు చివరికి ఏం చేస్తారు, ఈ ఇంద్రియాలు భోగించాలని చెప్పి రకరకాలైనటువంటి కర్మలు చేసి రకరకాలైనటువంటి జీవరాశుల్లో దుఃఖపడుతూ ఉంటారు. భయంకరమైన దుఃఖం కపిలదేవుడు వివరిస్తున్నాడు అనమాట శ్రీమద్ భాగవతంలో. ఈ మేఘాలకు తెలియదు అనమాట, మేఘాలు ఎంతో గంభీరంగా ఉంటాయి. గాలి యొక్క ఒత్తిడి, గాలి యొక్క శక్తి దానికి తెలియదు. ఒకసారి భయంకరమైన గాలి వీచిన దానికి ఏమవుతుంది, మేఘాలు అంతా ఏమవుతాయి, చెదరైపోతాయి, చెల్లా చెదరైపోతాయి అనమాట. ఆ విధంగా ఈ బద్ధజీవి నేను ఆనందించాలి ఆనందించాలి అనుకుంటుంటాడు. ఈ క్లేశాలు ఏం చేస్తాయంటే, ఈ క్లేశాలు, ఈ కాలం అనేది ముఖ్యంగా కాలం, కాలం యొక్క శక్తి అతనికి తెలియదు. ఈ కాలంలో అనేక రకమైన దుఃఖాలు అతను అనుభవిస్తాడనమాట. ఈ మేఘాలకు తెలియదు ఈ గాలి యొక్క శక్తి, అదేవిధంగా ఈ బద్ధజీవునికి తెలియదు కాలం యొక్క శక్తి. ఈ కాలంలో ఎంతో శక్తివంతమైంది. ఈ కాలగర్భంలో మనం రకరకాలైన దుఃఖాలు, మానసికంగా భయంకరమైన సమస్యలు అనుభవిస్తుంటాం, శారీరకంగా భయంకరమైన రోగాలు అనుభవిస్తూ ఉంటాం, భయంకరమైనటువంటి మృత్యువాద పడుతూ ఉంటాం. పునరాపి జననం, పునరాపి మరణం, పుడుతూ ఉంటాము, చనిపోతూ ఉంటాము. ఈ మధ్యలో జన్మ ఉంది, మృత్యు ఉంది, మధ్యలో మళ్ళీ ఇంకేమున్నాయి, ఓల్డేజ్ ఉంది, భయంకరమైన రోగాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు అంతా కూడా. ఇవంతా ఎందుకు వస్తున్నాయంటే మనస్సష్టాంద్రియాన్ని, ఈ మనస్సు ఇంద్రియాలు సంతృప్తి పరచుకోవాలని చెప్పి స్వార్థం అనమాట. దీనికోసం ఏం చేస్తుంటాడు, అనేక రకమైనటువంటి పాపాలంతా చేస్తుంటాడు, జీవులంతా హింసిస్తూ ఉంటాడు, తన యొక్క సంతృప్తి కోసము దేహహింస చేస్తుంటాడు. ఆ కర్మల్ని తను ఆ కర్మలకు అనుగుణంగా భయంకరమైన యతనాలను అనుభవిస్తుంటాడు. ఇదంతా కూడా పవిత్రమైనటువంటి భక్తునికి తెలుసు అనమాట. అందుకని అతను ఏం చేస్తాడు, వీళ్ళు ఉద్ధరించాలని చెప్పి అతన్ని అతను పూర్తిగా నివేదన చేసుకుంటాడు. లైక్ శ్రీమద్ భాగవతంలో మనం చూడొచ్చు అనమాట, ఈ యొక్క పాలసముద్రము ఇక్కడ ఉంది, మనం వెనకనే ఉంది, పాలసముద్ర మదనం జరుగుతుందనమాట, క్షీరసాగర మదనం. ఈ క్షీరసాగర మదనంలో ఈ దేవతలు, ఈ రాక్షసులు ఇద్దరు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారనమాట. ఈ యొక్క అద్భుతమైనటువంటి అమృతాన్ని ఆస్వాదించాలని చెప్పి వాళ్ళు ఎందుకు అమృతాన్ని చేయాలనుకున్నారంటే, మంచి దృఢమైనటువంటి శరీరము, ఎంతో శక్తి, తేజస్సు, ఆరోగ్యము, దీర్ఘకాల ఆయుష్ కోసం ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి అదే కావాలన్నమాట. ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికోసము వాళ్ళు ఎట్లా చిలుకుతున్నారో ఈ రాక్షసులు, దేవతలు. ఇప్పుడు కూడా మానవులు ఏం చేస్తున్నారంటే రకరకాల పనులు చేస్తున్నారనమాట. వాళ్ళు పాలసముద్రాన్ని చిలికారు, వీళ్ళు భూమిని అంతా ఏం చేస్తున్నారు, దానిలో ఉన్న రిసోర్స్ అంతా తీసేసి రకరకాలుగా వాళ్ళ యొక్క ఈ ఫ్యాక్టరీల రూపంలోనో, శ్రమ అనేది ఒకటే, వాళ్ళు చేసేటువంటి శ్రమ, వీళ్ళు చేసేటువంటి శ్రమ అంతా ఒకటే, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనమాట. ఇమ్మోర్టాలిటీ, శాశ్వతమైన జీవనం కోసం రకరకాలటువంటి ఔషధాలను కనుక్కుంటున్నారు, రకరకాలటువంటి కర్మాగారాలను ఉత్పత్తి చేస్తున్నారు, రకరకాలటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారనమాట. వీళ్ళు సేమ్ కాదు, అప్పటి నుంచి అట్లే ఉందన్నమాట, ఇది పరంపర. ఇక సనాతన కాలం నుంచి వాళ్ళు అట్లే భావిస్తున్నారు, ఇప్పుడు కూడా అదే భావిస్తున్నారు. వాళ్ళు చిలికారనమాట. అయితే ఈ యొక్క ప్రాసెస్ లో, ఈ పద్ధతిలో ఏమవుతుందంటే, మనం ఆనందంగా ఉండాలంటే కష్టాన్ని తీసుకోవాల్సిందే. ఈ భౌతిక ప్రపంచం అట్లా తయారు చేయబడింది, తపస్సు అనేది తీసుకోవాలి.
నువ్వు భౌతికంగా ఏదైనా ఆనందాన్ని అనిపించాలన్నా కానీ, ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట, మనం మంచి ఇల్లు కట్టాలనుకో, ఇల్లేమో మంచిగా ఉంటుంది, దాన్ని కట్టాలంటే చాలా కష్టం, ఎంతో కష్టపడి పనిచేయాలి. కొంతమంది అయితే తను జీవితం మొత్తం లక్ష్యమే ఆ ఇల్లు నిర్మించేదనమాట, అతని జీవితం గోల్ అదే అనమాట, అతని గమ్యం ఏమంటే ఆ ఇల్లునే నిర్మించాలి. ఎంతో కష్టం, అతను ఇల్లు కట్టిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంటాడు, ఆనందానికి వెనక ఎంతో కష్టాన్ని అతను తీసుకుంటాడు. అదేవిధంగా వీళ్ళు ఎంతో కష్టపడి చెలుగుతున్నారు. అయితే ఈ మధ్యలో ఏమైంది, విషం వచ్చేసింది, భయంకరమైనటువంటి విషం వచ్చిందనమాట, అలాహలం. అది మామూలు విషయం కాదు, ఆ విషం ఎట్లంటే ప్రపంచాన్నంతా కూడా భస్మం చేసేటువంటి విషం, మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ వ్యక్తులు కూడా, భౌతిక వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారు, ఈ తన యొక్క శక్తిని పెంచుకునే దానికోసము, తన సామర్థ్యాన్ని పెంచుకునే దానికోసము పెద్ద పెద్ద కర్మాగారాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే భయంకరమైనటువంటి వ్యర్థ పదార్థాలు అంతా తయారవుతున్నాయి. అవేం చేస్తాయంటే సమాజాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కర్మాగారాలు అంతా ఉన్నాయి. ఇప్పుడు ఈ కర్మాగారం వల్ల ఏమవుతుంది, భూమిలో వేస్తే భూమి నాశనం అయిపోతుంది, గాలిలో వదిలితే గాలి నాశనం అయిపోతుంది, నీటిలో వేస్తే నీరు నాశనం అయిపోతుంది. ఈ కాలహాలం కూడా అంతే, వీళ్ళు దేవతలు రాక్షసులు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఆలహాలం కూడా అది మొత్తాన్ని, నీటిని భూమిని తర్వాత గాలిని మొత్తాన్ని కూడా సర్వం నాశనం చేసేటువంటి శక్తి కలదనమాట. అన్ని లోకాలను నాశనం చేసేయగలదు, భస్మం చేసేయగలదు. అంత భయంకరమైనటువంటి విషయం వచ్చిందనమాట, అది చాలా శక్తివంతమైన అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఈ భౌతిక వ్యక్తులు వాళ్ళు రకరకాల ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పుడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసారన్నమాట, ఎంత చేయాలని చెప్పి పెద్ద పెద్ద కంటైనర్లు తీసుకొచ్చి ఈ యొక్క చెత్తను లేదంటే ఈ న్యూక్లియర్ వేస్ట్ అంతా కూడా భూమిలో పాతి పెడుతున్నారనమాట. ఎందుకంటే మనం సేఫ్గా ఉంటాము, వచ్చేవాళ్ళు తర్వాత జనరేషన్ వాళ్ళు నాశనం కానేసి. ఇది భౌతిక వ్యక్తి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట, నేను ఆనందంగా ఉంటే చాలు మిగతా వాళ్ళంతా కూడా. అయితే ఇక్కడేమైంది, వీళ్ళంతా కూడా చాలా దిగులు చెందిపోయారు. ఈ దేవతలు ముఖ్యంగా వాళ్ళంతా వెళ్ళి విష్ణుకు శరణాగతి ఉంది, నారాయణ సరే మనం రక్షించు అని చెప్పి విష్ణువుని వేడుకున్నారనమాట. అప్పుడు నారాయణుడు విష్ణు ఏం చేశారంటే వాళ్ళకు సూచన ఇచ్చాడు, మీరు ఈ యొక్క భయంకరమైన విషయం నుంచి బయటపడాలంటే ఒకటే ఒకటి, మీరేం చేయాలంటే శివుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాలి. అశుతోష్, శివునికి ఇంకో పేరు వచ్చి తొందరగా ఆయన సంతృప్తి చెందాడనమాట. అశుతోష్, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి చెప్తారనమాట. వీళ్ళందరూ వెళ్ళి శివుని యొక్క పాదాల దగ్గర పడతారు. ఎస్, ఆయన అశుతోషు, అందులో ఆయన ఎంత చాలా కృపగల వ్యక్తి అనమాట. అతను శివుని భక్తుని చెప్తుంది, వైష్ణవానాం యథా శంభు, ఈ వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు వచ్చి శంభు, పరదుఃఖ దుఃఖి. వైష్ణవుడు అంటే ఇతరుల దుఃఖమే అతని దుఃఖం. కాబట్టి వీళ్ళంతా దుఃఖించేది శివునికి ఇష్టం లేదనమాట, వాళ్ళ దుఃఖమే ఆయనకు దుఃఖం అనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఎస్ నేను తీసుకుంటాను చెప్పి. ఆ సామాన్య విషయం కాదు అది, అది అది భూమి మీద పడితే భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది, నీటిలో పడితే నీరంతా కూడా ఆవిరైపోతుంది, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి భయంకరమైన కాలకూట విషయం అనమాట. ఆ విషయాన్ని తీసుకునే దానికి ఏమైనాడు, శివుడు సిద్ధమైనాడు. అది కృప అంటే, ఆయన అంత భయంకరమైన విషయాన్ని అతను నాశనం కావడానికి కూడా అతను సిద్ధమైపోయాడు. ఈవెన్ అతను నాశనమైన పర్లేదు, ఈ జీవులంతా కూడా శాంతిగా ఉండాలి అనేది అక్కడ నిజమైనటువంటి దయ అనమాట. ఆయన రెడీ అయిపోయారనమాట. తన యొక్క యోగశక్తితో ఏం చేశాడు, దాన్ని చిన్నట్టుగా చేసి తన యొక్క పిడికిలోకి తీసుకుని ఆయన తాగాడు అనమాట. అప్పుడు పార్వతీదేవి వచ్చి తన యొక్క వేలితో లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట. ఇక్కడ ఆపినప్పుడు ఆయనకి కంఠం అంతా కూడా నల్లగా మారిపోతుంది అనమాట. నీలకంఠ, కాలకంఠ అనే పేరు కూడా వచ్చింది. కాలకంఠ అంటే నల్లుని, నల్లనేటువంటి కంఠాన్ని కలిగిన వాడు. నీలకంఠ నీలనేటువంటి ఆయన ఇక్కడ స్టాప్ చేసేస్తారనమాట. నల్లగా ఉంది ఆయనకి ఇక్కడ గొంత, అంటే ఏమైపోయింది, ఎంతో అందమైనటువంటి గొంతు అయింది, నల్లగా మారిపోయింది అనమాట. ఈవెన్ అతని శరీరానికి కూడా హాని కలిగిన ఆయన భయం చెందడం లేదనమాట. ఇతర జీవుల్ని రక్షించేదే ఆయన కర్తవ్యం. ఇది దయ అంటే. ఇటువంటి వీల్ని గోష్ఠానంది అని చెప్పంట. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో ఇంకో ఉదాహరణ ఉంది, ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాదుడు ఆయన ఎంతో గొప్ప భక్తుడు, వైష్ణవుడు. చిన్న వయసులోనే, 4 సంవత్సరాల వయసులో కడుపులో ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే అతనికి భక్తి లభించింది. ఎప్పుడు భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన తన తను అభివృద్ధి చెందాలనుకుంటే లోపల మనసులో చెప్పుకుంటా ఉంటే ఏం ఇబ్బంది వచ్చేది కాదు ఆయనకి. ఆయన ప్రచారం చేయాలనుకున్నాడు అందరికీ, తన తోటి విద్యార్థులకి, ముఖ్యంగా తన తండ్రికి చెప్పాలనుకున్నాడు తండ్రి. ఎందుకంటే తప్పుడు మార్గంలో ఉన్నాడు తండ్రి. ప్రహ్లాదు చిన్న బాలుడు, తన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం తన లోపల భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే అతనికి ఇబ్బంది వచ్చేది కాదు. అతను చేశాడు, తన తండ్రికి చెప్పాలనుకున్నాడు, బోధన చేయాలనుకున్నాడు, మార్చాలనుకున్నాడు, అందరికీ సహాయం చేయాలనుకున్నాడు ప్రపంచానికి అంతా కూడా. అతనికి ఏమైంది? భయంకరమైనటువంటి కష్టాలు వచ్చాయి. ఆయన కాలకోట విషయం ఆయన కూడా ఇవ్వబడింది. సర్పాల చేత అతను కర్మించాలని అనుకున్నాడు, పర్వతం నుంచి ఆయనను తోసేసేస్తారు. అన్ని రకాలమైన కష్టాలు ఎందుకు తీసుకున్నాడు అతను? జీవుల్ని రక్షించాలి. చివరికి ఏమవుతుంది? ఈ ప్రహ్లాద నీళ్ళంతా అయిపోయిన తర్వాత, ఇక హిరణ్య కశ్యపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుని అడుగుతాడనమాట, నీకేదైనా వరం కావాలంటే కోరుకోనైనా, ముఖ్యంగా నువ్వు నాతో కూడా వచ్చాయని చెప్తాడు ఆయన, నువ్వు నాతో కూడా వైకుంఠానికి రా అని చెప్తాడనమాట. అప్పుడు ప్రహ్లాద్ చెప్తాడనమాట, స్వామి నేను రాను, నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఎవరైతే నీకు సంబంధం లేకుండా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాల నిమగ్నమై ఉన్నారో, వాళ్ళు నీకు ఎటువంటి భక్తియుక్తి సేవలు నిమగ్నం కాకుండా పూర్తిగా భయంకరమైనటువంటి ఈ ప్రకృతి యొక్క ఒడిలో దుఃఖాలు అనిపిస్తున్నారో, వాళ్ళందరినీ తీసుకొని నీతో కూడా వస్తాను, నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆయన ఇంకొక వరాన్ని కొడుతున్నాడు. మా తండ్రి ఎంతో భయంకరుడు, అయినా కానీ అతనికి నీ యొక్క కృపను ప్రసాదించు, నీ యొక్క నీ దగ్గరికి చేరేదానికి అవకాశం అని నువ్వు అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. అతను తండ్రి ఏం చేశాడు? అతన్ని తన పుత్రునికి ప్రహ్లాదునికి హాని చేయాలనుకున్నాడు. అయితే ప్రహ్లాదుని ఏం చేస్తున్నాడు? తండ్రికి మళ్ళీ మేలు చేయాలనుకుంటున్నాడు. ఆయన కోరిక మేరకు ఏం చేశాడు? నరసింహదేవు ఆయనకు ఆశీర్వదించి ఆయన ఈ యొక్క హిరణ్యకశిపుని ఏం చేశాడు? ముక్తినిచ్చాడు. అదేవిధంగా చైతన్య చరితామృతంలో ఇక వాసుదేవు ఆయన ప్రహ్లాదుని యొక్క అవతారం. ఆయన ఓని రోధిస్తూ ఉంటాడు, ఒకసారి ఏడుస్తూ ఉంటాడు అనమాట. చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, వాసుదేవ్ ఎందుకు నువ్వు రోధిస్తున్నావు అని చెప్పాడనమాట. ఆయన చెప్తారనమాట మహాప్రభుకి, మహాప్రభు నాకు ఈ భయంకరమైనటువంటి జీవులంతా కృష్ణ భక్తి లేకుండా, కృష్ణతో సంబంధం లేకుండా ఈ భయంకరమైన నరకయాత్రలలో ఉన్నటువంటి జీవులను చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతుంది, కాబట్టి నాకు వరాన్ని ఇవ్వాలి మీరు అని చెప్పాడతారనమాట. చైతన్య మహాప్రభు వచ్చి దేవదేవుడు, సాక్షాత్ భగవంతుడు, ఆయన ఏం చేశాడు? నీకు వరాన్ని ఇస్తాను, కోరుకో అని చెప్పి చెప్పాడు. మనమైతే ఏం కోరుకుంటాము? భగవంతుడు మన ముందు ప్రత్యక్షమని అనుకోండి, ఊహించుకోండి, ప్రతి ఒక్కరూ ఊహించుకోండి, భగవంతుడు మన దగ్గర ప్రత్యక్షమయ్యి మీరు ఏదైనా కోరుకోండి అంటే మనం ఏం కోరుకుంటాం? రకరకాలు కోరుకుంటాం మనం. బట్ వాసుదేవ దత్త ఏం చేశాడు తెలుసా? ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఏం కోరుకుంటామని చెప్పి, ఆత్మ మీ యొక్క అంతరంగంలో మీకు అందరికీ తెలుసు మనం ఏం కోరుకుంటామని. బట్ వాసుదేవ దత్త ఏం చేస్తున్నాడు? చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, మహాప్రభు ప్రపంచంలో అన్ని జీవరాశుల యొక్క పాపాలని నాకివ్వండి, నేను వాళ్ళ కోసం నేను దుఃఖాలు అనుభవిస్తాను, వీళ్ళందరూ కూడా ముక్తినివ్వండి అని చెప్పి చెప్తున్నారు. అది వాసుదేవ దత్త కోరుకుంది. అది అంటే అంత ఈజీ కాదు. మనం అందరి కర్మలు తీసుకోవాలంటే మన కర్మను మనం అనుభవించడానికే మన కష్టం, మన కర్మను అనుభవించేదానికే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, ఎంత కష్టపడుతుంటాం చూడండి, ఊహించుకోండి. దాన్ని తప్పించుకోవడానికే మనకు చాలా కష్టంగా ఉంది, చాలా కష్టపడుతున్నాం. అటువంటిది ప్రపంచంలో అన్ని జనాల యొక్క ఊరికే అనేది నోటితో చెప్పలేదు, అది హృదయపూర్వకంగా చెప్పాడనమాట. అందరి కర్మలు నాకు ఇవ్వు అని తెలుసు, ఎంత దుఃఖం అని కూడా తెలుసు ఆయనకి, ఊరికే ఏదో చెప్పలేదనమాట, బై మౌత్తో చెప్పలేదు. ఆయన నిజంగానే ఆయన భావిస్తున్నాడు, అదే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. అప్పుడు మహాప్రభు చెప్పాడు, నువ్వు ఎటువంటి కర్మలు తీసుకోవాల్సిన పని లేదు, వాళ్ళకందరికీ నేను కృపణిస్తాను, నీలాంటి భక్తులు కోరుకుంటే చాలు నేను వాళ్ళకి. ఈ విధంగా ఆలోచిస్తారనమాట. అదేవిధంగా మనము ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ, గోవిందునికి, శ్రీనివాసునికి. ఇక్కడ తిరుమలలో కూడా గ్రేట్ పర్సనాలిటీ ఉన్నాడనమాట, అనంతాచార్య అని చెప్పి, అనంత అల్వార్ అని కూడా అంటారు ఆయన్ని. ఆయన కూడా వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఒకరోజు ఆయన తన నివాసం నుంచి మందిరానికి వస్తుంటాడు శ్రీనివాస దగ్గర దర్శనానికి. వచ్చినప్పుడు మధ్యలో ఒక పులి కనిపిస్తుంది అనమాట. అది బాగా అనారోగ్యంతో ఉంటుంది, చాలా అనారోగ్యంతో అది ఇంకా చనిపోయేటువంటి స్థితిలో ఉంటుందన్నమాట. ఆయనకు చాలా బాధ అవుతుందన్నమాట. దానికి అనుగ్రహించిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత నేరుగా శ్రీనివాసుని దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఆయన ఏం చేస్తారంటే భగవంతుని, గోవిందుని ప్రార్థిస్తారనమాట. ఓ గోవింద, ఓ శ్రీనివాస, నాకు ఈరోజు ఒక వరం కావాలని చెప్పి అడుగుతారనమాట. ఇంతవరకు ఏం అడగలేదు ఆయన. ఎస్, నీకేం కావాలో చెప్పు, ఇస్తానని చెప్పాడు. ఈ యొక్క తిరుమల ఈ యొక్క పర్వతాల్లో ఏ జీవి గాని జన్మ తీసుకొని ఇక్కడ మరణించినట్లయితే గనా దానికంతా కూడా వైకుంఠ ప్రాప్తి అని చెప్పి చెప్తాను. ఎస్, ఆయన అంగీకరిస్తాడనమాట. అంగీకరిస్తాడు, భగవంతుడు ఆ వరాన్ని కూడా ఇస్తాడనమాట. తర్వాత ఏమవుతుంది? ఒకరోజు ఆయన యాత్రకు బయలుదేరుతాడు. ఈ అనంతాచార్య తన శిష్యులతో పాటు యాత్రకు వెళ్తాడనమాట. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోతారు. నడుచుకుంటూ పోయేసి వాళ్ళ ఆహార పదార్థాలని తీసుకెళ్ళింటారనమాట దారికి, ఆహారం తీసుకోవడానికి. వాళ్ళు దూరంగా, చాలా దూరం ప్రయాణం చేస్తారు. ఆహార పదార్థాలను ఓపెన్ చేస్తారనమాట. తను చూస్తే ఎన్నో చీమలు ఉంటాయి, ఆహార పదార్థాలకు చీమలు వచ్చేసింటాయి అనమాట. మళ్ళీ అనంతాచార్య చెప్తారనమాట, చాలా దూరం కాలినడకలో వెళ్ళింటారు వాళ్ళు, అప్పుడు కొండ పైకి వెళ్ళి దిగాలంటే చాలా కష్టం, ఇప్పుడన్నా మెట్లంతా ఉన్నాయి, అప్పుడు చాలా కష్టమైన పరిస్థితి అనమాట. అది ఆయన ఏం చేస్తారంటే వాటిని అంతా కూడా మళ్ళీ ప్యాక్ చేయమంటాడు, మళ్ళీ నడవమంటాడు బ్యాక్. వాళ్ళకేం అర్థం కాదు, శిష్యులకి ఏం జరుగుతుందనేసి. వాళ్ళు మళ్ళీ ఎనికి అంత దూరము కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ తిరుమల పైకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆ బాక్స్ని అక్కడ పెట్టమని చెప్తారనమాట. అప్పుడు శిష్యులు అడతారు, ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే, లేదు ఈ పర్వతం మీద జన్మించేటువంటి జీవులంతా కూడా ఎంతో భాగ్యమైనటువంటి జీవులు, ఇక్కడ ఏదైతే జీవి జన్మిస్తుందో మరణిస్తుందో దానికి వైకుంఠం అనేది ప్రాప్తిస్తుంది, ఇక్కడున్నటువంటి చీమల్ని మనం దూరంగా తీసుకెళ్లిపోయాము ఈ ధామానికి దూరంగా, వాటికి ఆ భాగ్యాన్ని మనం తీసుకునేస్తున్నాము కాబట్టి అది నాకు ఇష్టం లేదు, వాటి ఇక్కడున్నట్లయితే వాటికి ముక్తి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే కన్సర్న్ ఆయన ప్రతి ఒక్క జీవిని కూడా, ఆయన ఈవెన్ చీమలు మనుషులే కాదు చీమను కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వాటికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. కాబట్టి తిరుమల అనేది ఎంత పవిత్రమైన ప్రదేశం అనమాట. అక్కడ చీమగా ఉన్నా గానీ, ఒక వృక్షంగా ఉన్నా గానీ, ఒక జంతువుగా ఉన్నా గానీ, ప్రపంచానికి రాజుగా ఉన్నదనికంటే గొప్పదనమాట అక్కడ. ఇటువంటి భావనతో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు అనమాట. ఈ ఆచార్యులు ఈ యొక్క ఈ ఇంతటి దయని కలిగి ఉండేవాళ్ళు. ఇటువంటి దయతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జీవుల్ని ఉద్ధరించేవాళ్ళు. వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు, హరినామాన్ని ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు వచ్చినా గానీ, ప్రభుపాద గారు కూడా అంతే, ప్రభుపాద గారు కూడా ప్రపంచవ్యాప్తంగా తిరిగారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఎన్నో కష్టాలను ఆయన 80 సంవత్సరాల వయసులో, మనం ఇక్కడి నుంచి ఎక్కడైనా ఒక 200-300 హైదరాబాద్ పోయినామనుకోండి, ఒకసారి పోయేసి వస్తేనే మనం ఇంకా మళ్ళీ రెండోసారి పోవాలంటే చాలా కష్టం, మనం తిరగలేం. ప్రభుపాద గారు 14 సార్లు ప్రపంచవ్యాప్తంగా తిరిగాడనమాట ప్రచారం కోసం. ఎన్నోసార్లు ఆయన ప్రాణాపాయం కూడా జరిగింది. ఒకసారి ఇక ఆస్ట్రేలియాలో ప్రభుపాద గారు ఆయన ఒక సభకు వెళ్తాడనమాట, యూత్ ప్రీచింగ్కి వెళ్తాడనమాట, కాలేజీ ప్రీచింగ్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ప్రవచనం ఇస్తాడు. ప్రవచనం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి కత్తి తీసుకొని వస్తాడనమాట ప్రభుపాదని చంపడం కోసం, అటాక్ చేస్తాడు నేరుగా. ప్రభుపాద గారు కృష్ణుని దెబ్బైనా అన్నాడు. ఆయన ఏం చేయలేడు, ఆయన వృద్ధుడు. అయితే ఇంకొక వ్యక్తి ప్రభుపాద గారికి చాలా వెలివేశారనమాట, అతను వచ్చి ఆ యొక్క వ్యక్తిని ఆపి అతని దగ్గర నుంచి కత్తి లాక్కొని ప్రభుపాద గారిని రక్షించారనమాట. అట్లా ఎన్నో సందర్భాలు ప్రభుపాద గారికి ఆయన ఎప్పుడు క్యాచ్ చేసేవాడు కాదు తన రక్షణ గురించి. చివరి సమయంలో కూడా ప్రభుపాద గారు ఆయన బాగా వృద్ధుడైపోతాడనమాట, చాలా శరీరం అంతా కూడా బలహీనమైపోతుంది. శిష్యులంతా కూడా చెప్తారనమాట, లేదు మీరు వృందావనంలో మీరు విశ్రాంతి తీసుకోవాలి, మీరు ప్రశాంతంగా ఉండాలంటే. ప్రభుపాద చెప్తారు, లేదు నేను కృష్ణుని యొక్క భక్తుణ్ణి, వారియర్ని, నేను ఏమంటారు వారియర్ అంటే యోధుణ్ణి, నేను యుద్ధంలోనే మరణించాలి. అంటే ఏమి, ప్రచారం చేస్తూనే ఈ హరినామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని ఇస్తూనే అందరికీ నేను సరైన వదలను కానీ అట్లా నేను మరణించను అని చెప్పి ప్రభుపాద గారు చెప్తారన్నమాట. చివరి వరకు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన బృందావనంలో ఆయన శరీరం వదిలేదంటే వరకు కూడా భాగవతాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నాడు అనమాట. హరే కృష్ణ మంత్రాన్ని భీష్మాచార్య కూడా, ఈవెన్ ఆయన 80 ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, అదేవిధంగా మనం ప్రచారం చేసేటప్పుడు కూడా మనం భక్తిలో ఉన్నాము ప్రచారం చేస్తాం, ఆ భావన కూడా చాలా ఇంపార్టెంట్. ఏ భావంతో మనం చేస్తున్నాము, సేవక భావంతో చేయాలన్నమాట. లైక్ చైతన్య చరితామృతంలో ఇంకొక ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ ఉన్నాడనమాట, శివానంద సేన అని. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క సంవత్సరము ఈ యొక్క బెంగాల్ నుంచి భక్తుల్ని జగన్నాథపురికి తీసుకెళ్లేవాడు అనమాట. వాళ్ళు 4 నెలల పాటు అక్కడ ఉండేవాళ్ళు, రథయాత్ర అన్ని ఉత్సవాల్లో అటెండ్ అయ్యేవారు. భక్తులకంతా కూడా అన్ని సౌకర్యాలు ఆయన చూసుకునేవాడు. నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య వీళ్ళంతా కూడా శివానంద సేనతో పాటు వెళ్లేవాళ్ళు అనమాట. ఆయన చాలా బాగా చూసుకునేవాడు అనమాట భక్తులంతా కూడా, వాళ్ళకి ఉండడానికి వసతి, వాళ్ళకి ప్రసాదాలు, వాళ్ళకి దారి పొడవునా ఎటువంటి అసౌకర్యం లేకుండా తీసుకెళ్లేవాడు శివానంద సేన. ఆయన చాలా వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఆయన గృహస్థుడు అయినా కానీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఒకసారి ఆయన తీసుకుని వెళ్తుంటారు భక్తుల్ని, వాళ్ళతో పాటు బెంగాల్ నుంచి ఒక కుక్క కూడా ఫాలో అవుతుంది అనమాట, ఎందుకంటే కుక్క వస్తూ ఉంటుంది. ఈ కుక్కను కూడా ఏం చేస్తాడంటే ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు, దానికి టయానికి ప్రసాదం ఇవ్వడము, దాన్ని జాగ్రత్తగా మామూలుగా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నాడో అంటే రక్షణ ప్రేమతో చూసుకుంటున్నాడో అదేవిధంగా ఆ కుక్కను కూడా తీసుకెళ్తున్నాడు అనమాట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత జగన్నాథపురి జగద్గిరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో కొంత ట్యాక్స్ పే చేయడానికి, అప్పుడు ట్యాక్స్ ఉండేదన్నమాట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తే కొద్దిగా పన్ను చెల్లించాలన్నమాట. ఆయన బిజీలో ఉంటాడు. ఆ రోజు అక్కడ భక్తులు దానికి ఆహారం పెట్టరు. అది ఆ గ్రూప్ వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సరే అక్కడికి వచ్చి చూస్తే కుక్క లేదు అక్కడ. ఆయన చాలా బాధపడుతుంటాడు, ఎక్కడ పోయింది చూడు, ఎంత పని చేశాను నేను, దాన్ని కేర్ తీసుకోలేకపోయాను, దాన్ని నేను పట్టించుకోలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. లోపల ఇంటర్నల్ గా అతను చాలా బాధపడుతూ ఉంటాడు. సరే వీళ్ళు బృందం జగన్నాథపురి రీచ్ అవుతుందనమాట. మొదట చైతన్య మహాప్రభు చూడగానే ఆ కుక్క చైతన్య మహాప్రభు దగ్గర ఉంటుంది అనమాట, సేమ్ కుక్క శివానంద చతుర్థి. చైతన్య మహాప్రభు ఏం చేస్తుంటాడు, కొబ్బరి పీచు తుంచి ఆ కుక్కకు వేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామ సంకీర్తన దాని దగ్గర చేపిస్తున్నాడు. కుక్క జపం చేస్తూ ఉంటుంది, హరే కృష్ణ మందు చెప్తూ ఉంటుంది అనమాట. ఆయన కొబ్బరి పీచు వేస్తూ హరే కృష్ణ చెప్పంటుంటున్నాడు, ఆ కుక్క హరే కృష్ణ మందు చెప్తూ ఉంటుంది అనమాట. మరుసటి రోజు చూస్తారు భక్తులంతా కూడా ఆ యొక్క ఆ కుక్క శరీరాన్ని వదిలేసి శంకుచక్ర కథా పద్మాలతో ముక్తిని పొందుతుంది అనమాట. ఆ రోజు ఏం చేశాను, శివానంద సేన చూడు ఆయన ఎంత గొప్ప భక్తుడు, ఆయన వచ్చి ఆ కుక్క పాదాల దగ్గర పడి దాన్ని ప్రణామం చేసి దాన్ని ఫర్గ్యూనెస్ అడుగుతున్నాడు అనమాట. నేను నీకు అపరాధం చేశాను, నిన్ను సమంగా చూసుకోలేకపోయాను, దానికి ఉపశమనం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే దానికి ఆహారం పెట్టలేదు కదా. యాక్చువల్లీ చైతన్య మహాప్రభు ఆ కుక్కకి ఎందుకు ముక్తినిచ్చాడంటే శివానంద సేన దాన్ని పట్టించుకున్నాడు కాబట్టి, శివానంద సేన్తో కూడా వచ్చింది కాబట్టి, ఆయనకు సంబంధించింది కాబట్టి ఆ కుక్కకి ముక్తినిచ్చాడు. అయితే శివానంద సేన ఏమని భావిస్తున్నాడు, నేను దానికి అపరాధం చేశాను, అది భక్తుడు, అది ఒక ఆత్మ, దానికి నేను ఆహారం పెట్టుకుని అపరాధం చేశాను, నన్ను క్షమించని చెప్పి దాని పాదాలు కనబడి ఆయన నమస్కరిస్తున్నాడు. అంటే ఆ భావంతో మనం చేయాలి మన ప్రచారం కూడా. అది దివ్యమైనటువంటి స్థితి అనమాట. అది మనం ఏ విధంగా చేయడానికి లేదు. ఈవెన్ ఒకసారి ఇంత ముందు మనం చర్చించాం పరాశర భట్ట, ఇక్కడ శ్రీరంగంలో రామానుజన్ ఆచార్య తర్వాత ఆయన గొప్ప ఆచార్యుడు, ప్రచారం చేసినటువంటి భావన ఆయన మనకు చెప్తున్నాడు అనమాట. ఒకసారి ఆయన ప్రవచనం ఇస్తూ ఉంటాడు, అందరూ కూడా వింటూ ఉంటారు అనమాట. కొన్ని వేల మంది వైష్ణవులతో కూర్చొని ఉంటారు, భగవంతుని గురించి లీలను చర్చిస్తూ ఉంటారు. మధ్యలో ఒక వ్యక్తి లేచి ఆయన దూషిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు అనమాట పరాశర భట్టని. గ్రేట్ ఆచార్య ఆయన, నిందిస్తూ ఉంటాడు అతన్ని. ఈయన ఏం మాట్లాడలేదనమాట, మౌనంగా కూర్చొని ఉన్నాడు. తర్వాత అంతా ఆయన తిట్టేసిన తర్వాత లేచాడనమాట. లేచి తన శిష్యులు చెప్పాడు, మంచి ఫలాల్ని వస్త్రాలని తీసుకోరమని చెప్పి చెప్పాడనమాట. ఈ ఫలాలంతా ఇచ్చి ఆ వ్యక్తికి ఎవరైతే అతను తిడుతున్నాడో ఆ వ్యక్తికి తన ఫలాల్ని వస్త్రాలంతా ఇచ్చి అతనికి సన్మానం చేశాడనమాట. శిష్యులకి ఏం అర్థం కాలేదు, ఎందుది ఇతను దూషిస్తున్నాడు, ఇతనేమో ఇతనికి సన్మానం చేస్తున్నాడు. శిష్యులు ఆయన అడిగారనమాట, గురుదేవ్ అతను ఎంతో మూర్ఖుడు, అపరాధి, అతను మిమ్మల్ని నిందిస్తున్నాడు, మీరు అతనికి సన్మానిస్తున్నారు, ఏం అంతరార్థం చెప్పి అడిగారనమాట. అప్పుడు ఆయన చెప్పాడనమాట, నేను వ్యాసాసనం మీద కూర్చొని నేను చేయాల్సిన పనులు మూడు కార్యక్రమాలు, ఒకటి భగవంతుని కీర్తించాలి, రెండు భక్తుల్ని కీర్తించాలి, మూడోది నా తప్పులు నేను బయట వేయాలి. నేను బిజీగా ఉన్నాను భగవంతుని కీర్తించే దాంట్లో, భక్తులు కీర్తించే దాంట్లో, నా తప్పుల్ని నేను తెలుసుకునే దాంట్లో నేను ఆ యొక్క మూడో విషయంలో నేను కొద్దిగా వెనుకున్నాను, కాబట్టి ఆ పనిని ఇతను చేస్తున్నాడు, ఈ వ్యక్తి నా తప్పుల్ని చూపిస్తున్నాడు, అది కూడా నా పనే, కాబట్టి నా పని అతను చేస్తున్నాడు, అందుకని నేను అతనికి సన్మానం చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు. ఇటువంటి చైతన్యంతో మనము భక్తిని ప్రచారం చేయాలన్నమాట. ఇటువంటి గ్రేట్ ఆచార్యస్ వాళ్ళంతా కూడా గొప్ప ఆచార్యులు వాళ్ళు, లైక్ ప్రభుపాద వారు, తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు, తర్వాత అనంతాచార్య, పరాశర భట్ట, వీళ్ళంతా గొప్ప ఆచార్యులు. ఇప్పుడు మనం అనుకునే దానికి నేను గృహస్థును కదా, వీళ్ళంతా అయితే సన్యాసిసు లైక్ బ్రహ్మచారులు, బాగా ప్రచారం చేయొచ్చు, మాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, ఇవంతా చేయాలంటే కష్టం కదా. లైక్ మనం ఇక్కడ నుంచి బృందావనానికి వెళ్తుంటాం, యాత్ర వెళ్తుంటాం, యాత్ర వెళ్లేటప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. కొన్నిసార్లు మనం ట్రైన్లో వెళ్తాము, కొంతమంది వాహనాల్లో కూడా వెళ్తారనమాట. మన దారి పడుగున మనకు ఆహారం అవసరము, ఆ వాహనం అవసరము, తర్వాత ఈవెన్ గృహస్థులు అయితే తన యొక్క కుటుంబ సభ్యులు కూడా అవసరమే. వాళ్ళందరినీ తీసుకెళ్లాలనుకో, తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి ఆహారము, వాళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలంతా కావాలి. ఎందుకంటే ఆ బృందానానికి వెళ్ళడానికి మన యొక్క గమ్యము, ముఖ్యమైన గమ్యం ఏమి, బృందానానికి వెళ్ళడము మన గమ్యం. ప్రయాణంలో మనం ఇక్కడ ప్రారంభించాము, వెళ్తున్నాము, ఈ మధ్యలో ఈ గమ్యం చేరేదానికోసం ఎన్నో అవసరాలు ఉన్నాయి. అక్కడ ఆహారం కావాలి, తర్వాత అన్ని రకాల సదుపాయాలంతా కావాలి. అయితే మన లక్ష్యము ఆహారమే కాదు అక్కడ, లేదు సదుపాయాలు ఇచ్చేదే కాదు, మన లక్ష్యం ఏదది, బృందావనం. బృందావనం వెళ్ళడానికి ఇవంతా కూడా సౌకర్యాలు మనం కల్పించాలి. అంతేగాని మనం ఈ సౌకర్యాలే మన లక్ష్యం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే బయట ఏదైతే గృహశాస్త్రం నుంచి పంటున్నారో గృహస్థులని చెప్పి అంటున్నారో వాళ్ళ లక్ష్యం ఏమంటే వాళ్ళు బృందానికి వెళ్ళడం కాదు వాళ్ళ లక్ష్యము, వాళ్ళ లక్ష్యం ఏమే ఆహారం తీసుకోవడము రకరకాల సౌకర్యాలు ఇవ్వడం అంతే వాళ్ళ లక్ష్యం. దానివల్ల ఉపయోగం లేదు, మరణిస్తారు అయిపోయింది. బట్ మన బృందావనానికి చేరడానికి మన కుటుంబ సభ్యులకంతా కూడా మనం ఏం చేయాలి, అన్ని రకాలటువంటి సౌకర్యాలు ఇవ్వాలి. సౌకర్యాలు లేకపోతే అది మంచిది కాదు, వాళ్ళు బృందావనానికి చేరలేరు. ఆ భావనతో మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు సేవ చేయాలన్నమాట. ఎస్, మనం చూసుకోవాలి, మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి తప్పనిసరిగా. మనం వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మంచి సదుపాయాలు అంతా ఇవ్వాలి. అయితే చివరి గమ్యమేమి, భగవంతుని చేరుకోవాలి. అదే సమయంలో మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలి, ఉందావనానికి తీసుకెళ్ళాలి. ఇది పెద్ద విషయం కాదు, ఇది మనం దానికి అవకాశం లేదని చెప్పుకోవడానికి కూడా లేదు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుంచి వృందావనకి వెళ్తున్నాం, చాలా మంది మనతో పాటు చాలా మంది మనము తీసుకెళ్తున్నాం, చెప్తున్నాం ఎస్ వృందావనకి వెళ్ళాలని. ఈ భావనతో మనం ఏం చేయాలి, ఈ పద్ధతితో మన అన్ని సౌకర్యాలు మన కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే భగవంతుని చేరేదాని కోసం, ఆ ఉద్దేశంతో. అదేవిధంగా అదే ఈవెన్ అర్జునుడికి అదే చెప్పింది కృష్ణుడు. ఈవెన్ ధ్రువ మహారాజు, ఆయన వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ధ్రువుడు ఆయన భగవంతుని కోసం గొప్ప తపస్సును ఆచరిస్తాడు. ఆచరించిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు బాధ్యతను తీసుకోమని చెప్తున్నాడు. ఆయన బాధ్యత వదిలేమని చెప్పలేదు, నువ్వు ధ్రువలోకాన్ని తీసుకో, నువ్వు రాజ్య పరిపాలన చేయి అంటున్నాడు. ఎవరి కోసం చేయమంటున్నాడు, నా కోసం చెయ్యి, అంటే నన్ను ముందు దృష్టిలో ఉంచుకొని చెయ్యి. నిర్బంధ కృష్ణ సంబంధ, కృష్ణుని యొక్క సంబంధంతో మనం ఏం చేయాలి, మనం పని చేయాలన్నమాట. మన కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మనం పోషించాలి, అయితే వాళ్ళు కృష్ణుని యొక్క సంబంధాన్ని ఇచ్చి మనం పోషించాలి. అప్పుడు అది అంత ఆదర్శవంతమైనటువంటి కుటుంబం ఉంటుంది. ధ్రువ మహారాజ్ అదే చేసింది, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా భగవంతుని సేవలో ఉపయోగించాడు అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలి, మన ఆచార్యులకు మనం సహాయం చేస్తున్నాలి. దీన్ని చేయాలంటే మొదట మనము ఈ హరినామాన్ని బాగా జపం చేయాలి, హరే కృష్ణ మంత్రాన్ని బాగా మనం జపం చేయాలన్నమాట. ప్రభుపాద్ వారు చెప్పారనమాట, ఆయన చివరి సమయంలో మళ్ళీ భక్తులంతా కూడా ఆయన నడతారంట, ప్రభుపాద్ మీకు ఏ విధంగా మీకు సర్వీస్ చేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు, మీరంతా కూడా హరే కృష్ణ మంత్రం మీద పూర్తి నమ్మకంతో బాగా జపం చేయమంటున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే నామాన్ని జపం చేయమంటున్నాడు. తర్వాత ఈ నియమాల్ని ఆచరించమంటున్నాడు, నాలుగు నియమాల్ని. ధర్మానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేయదంటున్నాడు, నీ శక్తికి అనుగుణంగా నువ్వు సేవను చేయమని చెప్పి చెప్తున్నాడు. మొదట మనం ఆచరించాలి, తర్వాత మనం ప్రచారం చేయాలి. చైతన్య మహాప్రభుడు ఆచారకరో ప్రచారకరో, ఆచరణ చేసి తర్వాత ప్రచారం చేయమని చెప్తున్నారు. మనకు ఆచరణ అంటే చాలా మందికి పదహారమాలు జపం చేసేది, తర్వాత మంగళారతి ఘటన ఏది అదేం చెప్పి అనుకుంటారు, తిలకం పెట్టుకునేది. ఎస్, అది కూడా ఆచరణే. ప్రవర్తన కూడా మనం ఎట్లా మనం డీల్ చేస్తున్నాం ఇతర భక్తులతో, ఎట్లా మనం ప్రవర్తిస్తున్నాం, ఎట్లా వాళ్ళతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం, ఏ విధంగా వాళ్ళతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం, అది కూడా ఆచరణ, డీలింగ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఇతరులకి ఎప్పుడు నొప్పించేటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు. అది భక్తుడు కావచ్చు అభక్తుడు కావచ్చు, ఇతరుల హృదయాన్ని ఎప్పుడు కానీ మనం నొప్పించేటట్లు మనము చేయకూడదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ అతను కానీ ఈ విధంగా చేసినట్లయితే కనుక అతను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడనమాట. మనకు రామాయణం మంచి ఉదాహరణ. మామూలుగా భగవంతుడు భగవద్గీత ప్రకారము యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన మధర్మస్య తదాస్మానం సృజామహం, ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించేదాని కోసం నేను అవతరిస్తానని చెప్పి చెప్తాడు. త్రేతాయుగంలో కూడా రాముల వారు అవతరించాడు, అదే ఆయనతో పాటు సీతామాత కూడా అవతరించింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు వచ్చినది ఎందుకంటే మనకు చూపించేదానికి వచ్చారు. వాళ్ళు మానవ జీవితంలో ఎట్లా ప్రవర్తించాలి అని చూపించడానికే వాళ్ళిద్దరు వచ్చారు. అయితే దేవదేవుడు ఆయన సామాన్య మానవుడుగా ఆయన తన రోల్లో ఆయన చేస్తున్నాడు, ఒక కుమారుడుగా, ఒక భర్తగా, ఒక రాజుగా ఎట్లా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఒక స్త్రీగా, ఒక పత్నిగా ఎట్లా ఉండాలని చెప్పి సీతామాత కూడా ఆమె తన యొక్క పాత్రనే ఆమె పోషిస్తూ ఉందన్నమాట. ఈ పాత్ర పోషించేటప్పుడు మనకందరికీ తెలుసు, ఆయన వనవాసానికి వెళ్తాడు శ్రీరామచంద్రుడు. ఈ వనవాసంలో ఉన్నప్పుడు ఈ రావణుడు ఏం చేస్తాడు, ఈ యొక్క మారీచి రాక్షసుని పంపిస్తాడనమాట. ఒక పన్నాగాన్ని పండుతాడు ఏదో విధంగా సీతాదేవిని అపహరించాలని చెప్పి. ఈ మారీచి రాక్షసుడు ఒక బంగారు జింక రూపంలో వచ్చి ఆయన ఆకర్షించబడతాడనమాట. సీతాదేవి ఆకర్షిస్తుంది, ఈ యొక్క జింక కావాలని చెప్పి రాముల వారిని కోరుకుంటుందనమాట. రాములు వారు ఆ జింక కోసం వెతుక్కుంటూ వెళ్తాడు దాన్ని పట్టుకోవాలని చెప్పి. అది దొరికినట్టే దొరికి వెళ్ళిపోతూ ఉంటుంది, దూరంగా తీసుకెళ్లిపోతాడు అనమాట మారీచి రాక్షసుడు. చివరికి శ్రీరామచంద్రుడికి అర్థమవుతుంది ఈ జింక రాక్షసుడు అని చెప్పి తన బాణంతో అతన్ని కొడతాడనమాట. కొట్టినప్పుడు ఈ మహర్షి ముందుగానే ప్రణాళిక, ఈ యొక్క రాముని యొక్క ప్రణాళిక, ఇతను ఏం చేస్తాడంటే గట్టిగా రాముని వారి గొంతుతో, రాముడు ఏ విధంగా అరుస్తాడో ఆ విధంగా ఓ సీత ఓ లక్ష్మణ అని చెప్పి గట్టిగా అరుస్తూ అతను ప్రాణాలు వదిలేస్తాడనమాట. అప్పుడు సీతాదేవి వింటుందన్నమాట, ఇది విని లక్ష్మణుడు చెప్తుంది, ఎస్ మీ యొక్క సోదరుడు శ్రీరామచంద్రుడు ఆయన ఏదో దుఃఖంలో ఉన్నాడు, ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, నువ్వు తొందరగా వెళ్ళి రక్షించు అని చెప్పి చెప్తుందన్నమాట. లక్ష్మణుడు చెప్తాడు, లేదు తల్లి, ఆయనకు ఎటువంటి ఆపద లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చని. ఆమె చాలా కఠినంగా మాట్లాడుతుందన్నమాట లక్ష్మణునికి, నువ్వు ఏదో నీకు ఆలోచనలు ఉన్నాయి, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. నువ్వు మీ సోదరుని మరణించిన తర్వాత నీకు నా మీద ఏదో తప్పుడు ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి ఆమె గట్టిగా మందలిస్తుందన్నమాట. ఆ యొక్క మందలింపు, ఆ యొక్క మాటలు లక్ష్మణునికి హృదయానికి చాలా గాయమైందనమాట, తన దెబ్బ తగిలింది. ఆయన తన బాధతో వెళ్ళిపోయాడు. సీతాదేవి ఆమె భగవంతుని యొక్క పత్ని, ఎంతో గొప్ప వ్యక్తురాలు ఆమె. అయినా కానీ లక్ష్మణునికి ఆ విధంగా ఆయన హృదయాన్ని గాయపరచడం ద్వారా గాయపరిచిన దానికి రామానాచార్యులు చెప్తున్నాడు, ఆమె రాక్షసుని చేత చెరపట్టాల్సి వచ్చింది, రాక్షసుల చేత హింసించబడాల్సి వచ్చింది, పనిష్మెంట్ అనమాట దానికి. ఆమె దుఃఖాన్ని అనిపించింది. ఆ హృదయాన్ని, లక్ష్మణ యొక్క హృదయాన్ని బాధ కలిగించడానికి ఫలితం ఏమంటే, ఇక్కడ రావణ దగ్గర ఆమె ఎంతో భయంకరమైన ఎత్తనాలంతా కూడా, అంటే ఎంతో గొప్ప వ్యక్తురాలు సీతాదేవి, ఆమె ఆర్డినరీ పర్సన్ కాదు. ఆమె మనకు ఉదాహరణగా ఉంది, మన ఇతరుల్ని హృదయాన్ని గాయపరిస్తే ఏ విధంగా మనకు పనిష్మెంట్ ఉండదని ఆమె చూపిస్తుంది. అదే విధంగా ఈ యొక్క కుమారుణ్ణి, సనక సనందన సనత్ సనత్ కుమారాస్, వాళ్ళని జయవిజయలు ఏం చేస్తారు, వాళ్ళు నొప్పిస్తారనమాట. వాళ్ళు వైకుంఠంలో ఉండేవాళ్ళు, వాళ్ళు జయవిజయలు, వాళ్ళకి దారి ఘట్టంగా వచ్చి వాళ్ళు నొప్పిస్తారు. దానివల్ల ఏమైంది, వాళ్ళు మళ్ళీ భయంకరంగా రాక్షసుల జన్మనెత్తి వాళ్ళు దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం వీలైనంత వరకు ప్రతి ఒక్కరి హృదయాలకి మంచి కలిగించేటట్లు, ఆనందాన్ని కలిగించేటట్లు మాట్లాడటము అది నేర్చుకోవాలని, ఇబ్బంది కలిగించేది మనం ఎప్పుడూ చేయకూడదు. ఇటువంటి మనస్తాపం వినయంతో, ఏదైతే మనకు పరాశర పట్ట తర్వాత ఈ యొక్క శివానంద సేన ఎంత వినయాన్ని కలిగి ఉన్నారో, హరినామం మీద ఎంత ఆసక్తిని కలిగి ఉన్నారో, అటువంటి ఆసక్తిని కలిగి ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించకుండా ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని స్మరిస్తారో, వాళ్ళు చాలా శక్తివంతంగా ప్రచారం చేయగలరు. అటువంటి వ్యక్తులు, వాళ్ళకి హృదయంలో ఈ యొక్క శుభ్రత అనేది ఏర్పడుతుంది, వాళ్ళకి దయ అనేది ఏర్పడుతుంది అనమాట, ఆచార్యుల యొక్క కృప కూడా వాళ్ళకి లభిస్తుంది, అప్పుడు మనం ప్రచారం చేయగలుగుతాం. లేకపోతే మన ప్రచారం అనేది అంత శక్తివంతంగా ఉండదన్నమాట. కాబట్టి మనం ముఖ్యంగా మన పరంపర వచ్చి ఈ యొక్క భజనానంది కాదు, గోష్ఠానంది. మన ఆచార్యులంతా కూడా ప్రభుపాద వారు ఆయన ఉదాహరణ మనం చూపించారనమాట, మనం ఎటువంటి కష్టాలన్నా తీసుకునేవాడు ప్రచారానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆచార్యులకు అడుగు జాలను నడుస్తూ మనం ఏం చేయాలి, మన కృష్ణ చైతన్యాన్ని ఆచరించాలి, అదే సమయంలో మనం ప్రచారం కూడా చేయాలి. మనం ప్రభుపాద వారు ఎంతో శాంతిగా వృందావనంలో ఉండొచ్చు, ఆయన ఆయనకు అక్కడ మంచి భజన మందిరం ఉంది, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. లేదు, ఆయన ప్రపంచం అంతా తిరిగారు అనమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుపాద వారి శిష్యులు కూడా ఏం చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలు తిరిగి ఎన్నో రకాలైన సమస్యలు, రష్యాలో ప్రచారం స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా భయంకరమైన ఎత్తనాలంతా అనిపించారనమాట. వాళ్ళని చెరసాల్లో బంధించారు, కొంతమందికి భర్తలు కోల్పోయినారు, కొంతమందికి శిశువులు కోల్పోయినారు, పుత్రులు కోల్పోయినారు ఆ హింసల్లో. అయినా కానీ వాళ్ళ ప్రచారాన్ని ఆపలేదు. కాబట్టి మనం అంత భయంకరమైన ఎత్తనాలు ఏమి ఇక్కడ మనకు లేవన్నమాట. మనం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన యొక్క సాధన మనం బాగా స్ట్రాంగ్ గా చేసుకుంటూ మనము ప్రభుపాద వారికి అడుగుజాడల్లో, ఆచార్యులకు అడుగుజాడల్లో మనం ఈ యొక్క ప్రచారం చేస్తూ వచ్చినట్లయితే గనా భగవంతునికి మనం దగ్గర అవుతాం. వీరో శ్లోకం ఏం చెప్తున్నాడు, ఏదం పరమం గుహ్యం మద్భక్తి భక్తిమయం పరం కృత మామే వైశ్యత సంశయ. ఈ పరమ రహస్యం భక్తులకు వివరించడానికి శుద్ధ భక్తి యోగం నిత్యంగా కలుగును, అంతేమని అతను నన్ను చేరగలడు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రచారం కోసం మనము కొద్దిగా రిస్క్ తీసుకోవాలన్నమాట. మనం ప్రభుపాద వారు శాంతిగా ఉన్నట్లయితే, ఆచార్యులంతా కూడా వాళ్ళు శాంతిగా ఒక ప్రదేశంలో ఉన్నట్లయితే మనం ఈరోజు ఈ పాప జీవితం నుంచి బయటపడేవాళ్ళం కాదు. వాళ్ళు ఎంతో కష్టాన్ని తీసుకున్నారు కాబట్టి ఈరోజు మనం హరే కృష్ణ మంత్రం జపం చేయగలుగుతున్నాము, పవిత్రమైన జీవితాన్ని మనము అలవరుచుకుంటున్నాము. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, వాళ్ళ అడుగుజాలలో మనం కూడా ఏం చేయాలి, మన సాధన చేసుకుంటూ మొదటి ప్రిన్సిపల్ వచ్చి మన సాధన, తర్వాత ప్రవర్తన ఇచ్చేస్తూ మనం ప్రచారం చేసినట్లయితే కన్నా కొన్ని వేల మందికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము, భగవంతునికి దగ్గర కూడా మనము. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. ఆయన ప్రశ్న వచ్చి మామూలుగా గృహస్థులుగా ఉండేవాళ్ళు బయట ఉండి ఎట్లా ప్రచారం చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ప్రభుపాద గారు చెప్పాడనమాట, ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా చెప్పాడు, జస్ట్ నువ్వు హరికృష్ణ మంత్రం జపం చేయమంటే చాలు, పెద్ద పెద్ద మనం తత్వాలు కూడా ఏం చెప్పాల్సిన పని లేదు, హరికృష్ణ మంత్రం జపం చేయండి అని చెప్పినా కానీ ప్రచారమే. ఒకసారి ఏముందంటే ఈ యొక్క ప్రభుపాద వారు ఆయన శిష్యులంతా ఉంటారన్నమాట బృందం, ఆ బృందంలో సరస్వతి అనేటువంటి పాప చిన్న పాప ఉంటుంది. ఆ పాప ఏం చేస్తుంటుంది, వచ్చిన వాళ్ళందరికీ కూడా హరే కృష్ణ అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ పాపను చూసిన వాళ్ళంతా కూడా ఆ పాప హరే కృష్ణ చెప్తూ ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా హరే కృష్ణ అని చెప్పి చెప్తున్నారనమాట. మనం కూడా పోతుంటాం దారిలో పోయేటప్పుడు మన తిలకమ్ము కంటిమాలు చూసి వాళ్ళంతా ఏమంటారు, హరే కృష్ణ అని చెప్పి అంటారు అనమాట. ఈ పాప హరే కృష్ణ చెప్తుంది కాబట్టి వాళ్ళు కూడా హరే కృష్ణ అంటున్నారు. వాళ్ళు తెలియదు వాళ్ళకి, వెస్టర్నర్స్ వాళ్ళు, పాశ్చాత్యులు వాళ్ళు, అమెరికాలో హరే కృష్ణ అంటే ఏం తెలుసు వాళ్ళకి, ఈ పాప అయితే చెప్తాంది వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ప్రచారమే. ప్రచారం అంటే మనం పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చేది ప్రచారం కాదు, మనకి ఏదైతే తెలుసో గుడికి రాండి, భగవంతుని యొక్క దర్శనం చేసుకోండి, అక్కడ భజనలో పాల్గొనండి, అది కూడా ప్రచారమే. హరే కృష్ణ మంత్రం జపం చేయమని చెప్పడము ప్రచారం. వాళ్ళకి శక్తికి అనుగుణంగా మనం ప్రచారం చేయొచ్చు అనమాట. ఒక వ్యక్తి బాగా శాస్త్రాలు అధ్యయనం చేసి ప్రవచనాలు ఇచ్చేటువంటి శక్తి ఉన్నా గానీ ఇవ్వచ్చు. లేదు హరే కృష్ణ మంత్రాన్ని గురించి జస్ట్ మన స్నేహితులు ఉంటారు, మన తోటి విద్యార్థులు కావచ్చు, మన తోటి వ్యక్తులు కావచ్చు, మీరు రోజు ఈ హరికృష్ణ మంత్రం జపం చేయండి అన్నప్పుడు వాళ్ళు జపాన్ని తీసుకుంటే అదే ప్రచారం. కాబట్టి ఒక్కొక్క స్థాయిలో మనం ప్రచారం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ అమెరికాలో ఏమైందంటే ఒక భక్తునికి ఒక కుక్క ఉందన్నమాట. ఆ కుక్క ఏం చేస్తారంటే మెల్లో అతను ఒక భగవద్గీత పెడతారనమాట. పెట్టి ఒక్కోసారి బ్యాగ్లో భగవద్గీత పెట్టి తన నోటికి ఇస్తారనమాట. అది పోతూ ఉంటుంది, జనాలు ఏం చేస్తారు ఆ బ్యాగ్ నోట్తో పెట్టుకుని పోతూ ఉంటుంది, బ్యాగ్లో పుస్తకాలు ఉంటాయి, వీళ్ళు అది ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఆ బుక్స్ ఎత్తుకొని చూస్తారనమాట. వాళ్ళు కుక్క పెట్టుకుని పోతుంటుంది బ్యాగు, ఆ బ్యాగులో పుస్తకాలు ఉంటాయి, ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఆ పుస్తకాలు చూసి వాళ్ళు కొంతమంది కొనుక్కుంటున్నారు, ఆ కుక్క కూడా ప్రచారం చేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రచారంలో ఎవరున్నా చేయొచ్చు, అది కుక్క చేయొచ్చు, చిన్న పిల్లవాడు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా కానీ ప్రచారం చేయొచ్చు అనమాట. వాళ్ళ శక్తి కనుక అది బ్యాగ్ పెట్టుకొని మోస్తూ ఆ విధంగా ప్రచారం చేస్తా ఉంది. ఇంకో పిల్లవాడు బాగా శ్లోకాలు చెప్తూ ప్రవచనాలు ఇస్తూ ప్రచారం చేస్తున్నాడు. మన పుస్తకాలు బుక్ స్టాల్లో ఏం చేస్తున్నారు, మన భక్తులంతా కూడా భగవద్గీత ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఫుట్బాల్ యాప్ చేసే వాళ్ళు హరే కృష్ణ మంత్రాన్ని అందరికి చెప్తూ ప్రచారం చేస్తున్నారు. గృహస్థులు ఉండే వాళ్ళు తన స్నేహితులకి తన బంధువులకి భగవంతుని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా కానీ ఏ స్థాయినా కానీ ప్రచారం చేస్తున్నారు. పాండిత్యం అవసరం లేదు ప్రచారానికి, పాండిత్యం అవసరం లేదు. తిలకం పెట్టుకుని వెళ్తే కూడా చాలా, మనం కంటిమాల తిలకం పెట్టుకుని రోడ్డు పెడితే కూడా చాలా ప్రచారం అయిపోతుంది అనమాట. అందరూ చూడండి హరే కృష్ణ వదులుతున్నారంటారు. ఆ విధంగా హరే కృష్ణ చెప్పినా కానీ చాలు, వాళ్ళకి సుకృతి లభిస్తుందని. ఈయన ప్రశ్న వచ్చి భగవంతుని చేతిలో మరణించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముక్తి వస్తుంది కదా, ఈ మారీచుడు ఆయన చమత్కారం చేసి భగవంతుని మోసం చేసి మరణించాడు కదా, ఆయన ముక్తి వచ్చిందా? శ్రీరామచంద్ర ఏం చెప్తున్నాడంటే లాస్ట్లో అంతా యుద్ధం జరుగుతూ ఉందన్నమాట, చివరిలో కూడా ఆయన చెప్తున్నాడంటే రావణుడు ఇప్పుడు వచ్చి కూడా నాకు శరణాగతి పొందట్లయితే కానీ వాళ్ళని క్షమించేస్తానని చెప్పి చెప్తున్నాడు. అంతా అతను సీతాదేవిని తీసుకెళ్లి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా అంత అపరాధం చేసినా కానీ రావణుడు వచ్చి ఇప్పుడు వచ్చి సరెండర్ అయినట్లయితే నాకు కానీ శరణాగతి పొందినట్లయితే అతను రక్షిస్తానని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన అంత దయామయుడు, భగవంతుడు వచ్చి కరుణామయుడు, అతని చేతిలో ఎవరిని మరణించినా కానీ వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది అనమాట. తప్పనిసరిగా అతనికి మారుచునికి ముక్తి అనేది తప్పనిసరిగా వచ్చింది. రావణుడు వారి చేతిలో మరణించి కాళ్ళు తగిలే రాయి ఆ యొక్క పాషాణం ఏమైంది, ఈ శాపం ముక్తి అయ్యి అహల్య ఎంతో దీవమైన స్థితికి వెళ్ళింది అనమాట. ఇంకా రాముని యొక్క బాణాలు తగిలితే ఇంక ఊహించుకో ఎట్లుంటుందో వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఇంకా తప్పనిసరిగా అతను ఆ బాణం తగలంగానే అతను ఏమైంటది రాక్షస ప్రవృత్తి పోయి పవిత్ర భక్తి అతనికి వచ్చింటుంది అనమాట. తప్పనిసరిగా అతను ముక్తి వస్తుంది అనమాట. జై శిషి రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, నితాయ గౌర్ ప్రేమానందే అని.